శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సద్గురువును సేవించి తరించిన వారి కథ చెప్పబడుతుంది. కథారంభం, నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్లిన శిష్యులు ఎవరెవరు, అటుపై ఏం జరిగింది అని అడిగాడు. అందుకు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు, నామధారక, నీవు గురుభక్తుల్లో ఉత్తముడివి. ఇంతకాలం నన్ను గురుకథను చెప్పమని ఎవ్వరూ కోరనందువల్ల నా మనస్సు నివురుగప్పినట్టయింది. ఇప్పుడు నీవు ఆయన గురించి ఇంత ఆసక్తితో అడుగుతూ ఉంటే, నీకు చెబుతూ ఉండడం వల్ల ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్టవుతోంది, ఆనంద పారవశ్యం కలుగుతోంది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వల్ల లోకశ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక. శ్రీగురుని చరిత్ర చెబుతాను, విను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించటంలో కామధేను వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను, శ్రద్ధగా విను. శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటినుంచి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా నా మనసు ఏమాత్రమూ ప్రశాంతం అవ్వలేదు, కాని మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతోంది. నా మనసు స్థిరం అవ్వకపోవడానికి గల కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు, నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి, మిమ్మలను శరణు వేడుతున్నాను అన్నాడు. అందుకు శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను, కాని ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతూ ఉండేవారు, గాని నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం గాని శాస్త్రం గాని భాష్యం గాని చెప్పలేదు. అందువల్ల ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై కోపించి ఎంతో తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయన విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక నీ గురువును నిందిస్తున్నావు. నీకింక మనసు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవు ఇక్కడికి పరిగెడితే మాత్రం నీ జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ కూడా సుఖం ఉండదు. అతడికి జ్ఞానం ఎప్పటికీ కలగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడాల్సిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనం అవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునం అవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుబట్టినట్టుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో ఎలా సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపారమైన కరుణతో ఇలా చెప్పసాగారు, నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్షమైన రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే, ఇందుకు సందేహమే లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను, విను. పూర్వం ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యు అనే 3 శిష్యులు వేదాన్ని అభ్యసిస్తూ ఆయన్ను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు ధౌమ్యుడు అరుణిని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరిపైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీళ్లు పెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్లు ఎంత వేసినా కట్ట నిలువలేదు. అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పింది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుగా పడుకుని గురువుని ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికే ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించాడు. కాని శిశుడే కనిపించలేదు. అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దాన్ని బట్టి ధౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగుతుడైనాడు. అప్పుడు ధౌమ్య మహర్షి, "నాయన, నీ ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మాన్ని ఆచరించు, కృతార్థుడు అవుతావు" అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. మరొక రోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, "నాయన, పైరు పంటకొచ్చింది. నీవు రోజూ కావలి కాచి పైరును కోసి ధాన్యం ఇంటికి చేర్చు" అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు. తరువాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యాన్ని ఇంటికి చేర్చమని చెప్పాడు. అతడా బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలోంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడిని తొలగించి అతన్ని లేవదీసుకుని కౌగిలించి అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతడిలో మేల్కొంది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వల్ల విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి, "నాయన, నీవు గోవులను అడవికి తోలుకుని పోయి మేపుకుని వస్తూ ఉండు" అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కానీ కొంతసేపటికే అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చేశాడు. ధౌమ్యుడు అది చూసి, "నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి" అన్నారు. ఆ మరునాటి నుండి ఆవులు మేస్తూ ఉండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకుని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లకు వెళ్ళి భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువల్ల కొద్ది కాలానికే అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒకరోజున అతన్ని అడిగి కారణం తెలుసుకుని, "నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా. నీవు నిత్యము చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి నీవు మరలా అడవికి వెళ్ళి ఆవులను మేపుకు రావాలి" అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తూ ఉండడం వల్ల అతనిని ఆకలి ఎంతగానో బాధించేది. అందుకతను తాను మొదటి తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువల్ల అతని శరీరం మరింత పుష్టిగా ఉండడం చూచి ధౌమ్యుడు మళ్ళా కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవు దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలను తాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువల్ల కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, "ఒరే, పశువుల ఎంగిలి పాలు తాగితే పశువులే నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు, కనుక తాగవద్దు" అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావు అని తలచి వాటిని ఒక దొప్పలో పడుతూ ఉండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది. అతని రెండు కళ్ళు కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికే అతన్ని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్లారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుంచే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితిని తెలుసుకుని అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతడికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుంచి బయటికి వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, "నాయన, నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీయంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పిస్తాడు. నీ కీర్తిని శాశ్వతమనరుస్తాడు" అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వల్ల వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. "కనుక నాయన, గురువు అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వల్ల ఇహపరాల్లో సుఖమే ఉండదు సరిగదా, నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వగురువునే ఆశ్రయించి ఆయన్ను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది అని చెప్పారు. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామీ, నేను అజ్ఞానం వల్ల గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమిటి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కనులు ఆనంద బాష్పాలతో నిండే. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నేను చెప్పిన గురుమహిమను హృదయంలో నిలుపుకుని నీవు నీ గురువు దగ్గరకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు, ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తరువాత నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణాతీరంలో ఉన్న భిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచట కృష్ణావేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. ఇంతటితో 16వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.